వరుసగా శ్రీకృష్ణ పరమాత్ముడు మధుర నగరంలో ప్రవేశించాడు. మధుర అంటే త్రిగుణములతో కూడి భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన అర్థం. మ అనే అక్షరమునకు సత్వగుణము అని అర్థం. ధు అంటే రజోగుణం, రా అంటే తమోగుణం. ఈ మూడు గుణాలతో కూడి ఆ మూడు గుణాలు ఉన్నప్పటికీ కూడా భగవంతునికి ప్రీతిపాత్రమైనటువంటి ఊరు గనక దానికి మధుర అని పేరు వచ్చింది. నిజానికి త్రిగుణములు ఉన్నంత వరకు సంపూర్ణంగా భగవంతుడిని పొందలేము అని కొంతమంది భావిస్తారట. త్రిగుణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. అసలు త్రిగుణములు లేకపోతే మనకి శరీరమే ఉండదు. భగవంతుడు కూడా గుణములను అంగీకరించి రూపం ధరిస్తాడు. కానీ గుణములు ఉన్నప్పటికీ ఈ గుణములతో శరీరానికి భోగాలు అందించకుండా యోగేశ్వరుణ్ణి శరణు కోరితే అంజథా శరణన్నాస్తి త్వమేవ శరణమ్మని నిరంతరం భగవంతుడి పాదపద్మాలు గట్టిగా పట్టుకున్నటువంటి వాడు త్రిగుణాలతో ఉన్నప్పటికీ తరిస్తాడు. అలా తరించినటువంటి ఎంతోమంది యోగులు, అందులో ముఖ్యంగా గోపికలు అటువంటి ప్రేమభక్తి కలిగిన వారే. అందువల్ల మధురానగరంలో త్రిగుణాలు ఉన్నాయి. కానీ పరమాత్మునికి ఎందుకు ఇష్టమైందంటే అందులో ఉన్న పౌరులు సంపూర్ణ శరణాగతి పొందినవారు. అయినా వాళ్ళని తాత్కాలికంగా భగవంతుడు వెంటనే ఎందుకు అంగీకరించలేకపోయాడు? త్రిగుణములు ప్రారంభావస్థలో కొంతవరకు ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో గ్రహించలేవు. అందుకే మీరు ఇప్పుడు చూడండి, త్రిగుణములతో ఉండి కూడా పూర్వజన్మ సుకృతంతో పుట్టిన కొంతమంది ఉంటారు. వీళ్ళు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళు ఇష్టవచ్చిన సంపాదనలోనో ఏదో పిచ్చి మార్గంలో నడుచుకుంటారు. హఠాత్తుగా వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది, అంటే తపస్సు అప్పటి నుంచి ఫలించడం మొదలెడుతుంది. అప్పుడు త్రిగుణములను సంపూర్ణంగా భగవంతునికి వేసి మళ్ళించడం మొదలు పెడతారు. అప్పటిదాకా వాళ్ళు చేస్తున్న ఉద్యోగమో వ్యాపారమో ఈ దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పటికీ వాళ్ళకి త్రిగుణములు భగవంతునికి వేసి మళ్ళించాలనే ఊహని భగవంతుడు పూర్వజన్మ సుకృతములు ఇస్తాడు. వాళ్ళు ఒక్కసారి ఆ రంగంలోకి అడుగు పెట్టాక ఇంతవరకు ఎలా అయితే ఉద్యోగంలోనో వ్యాపారంలో రాణించారో అంతకు రెట్టింపు ఈ రంగంలో రాణిస్తారు. మీరు చూశారు కదా, అప్పటిదాకా ఉపన్యాసం అంటే అరగని వాడు హఠాత్తుగా ఉపన్యాస రంగంలోకి అడుగు పెడితే మంచి కీర్తి ఎందుకు వస్తుంది? లేకపోతే అందులో సాధనలో ఎందుకు గొప్పవాడవుతున్నాడు? ఒకప్పుడున్న మార్గాన్ని విడిచిపెట్టి ఇప్పుడు కొత్తగా ఈ మార్గంలోకి అడుగుపెట్టిన వాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఎంతోమంది తరించారు. కారణం ఏమిటంటే త్రిగుణములు ఎప్పుడూ ప్రారంభావస్థలో స్వార్థమును ఇస్తాయి. నేను, నా సంపాదన, నా కుటుంబం అనే భావనని ఇస్తాయి. క్రమక్రమంగా ఎప్పుడో ఒకప్పుడు చేసిన ఒక తపస్సు లేదా భగవంతుడి అవ్యాజ కరుణ వల్ల ఈ త్రిగుణములు సంపూర్ణంగా భగవంతుని కేసి వెడితే మళ్ళితే అప్పుడు వాడు తరిస్తాడు. మధుర అంటే ఇంతకీ అంతరార్థం అదనమాట. ప్రారంభావస్థలో త్రిగుణములుండి ఆ త్రిగుణములతో తమను తాము మాత్రమే పోషించుకుంటూ క్రమక్రమంగా సంపూర్ణంగా భగవంతుడి శరణాగతి పొందిన ఒకనొక పురదేవతయే మధుర. అందుకే కృష్ణుడు పుట్టడానికి కొంతకాలం క్రితం వరకు దాని విధానం వేరు. కృష్ణుడు పుట్టగానే సంపూర్ణంగా కృష్ణ స్పర్శకు నోచుకుని పవిత్రమై సప్తమోక్షపురాలలో ఒకటైపోయింది. మనం కూడా పురము అంటే ఈ శరీరం అని గుర్తుపెట్టుకోండి. మధురాపురము అంటే త్రిగుణములతో కూడిన మానవ శరీరం. మీరందరి శరీరాలు మధురే. ఎప్పటి వరకు మీరు మధురలో ఉండి కూడా కంసుడి చేత పరిపాలింపబడతారు? అంటే మీ స్వార్థం అంటే మనందరం, మన స్వార్థము, మన కుటుంబ పోషణ అనే ఒక పరిమితమైన తత్వానికి లోబడినంతకాలం కంసుడు అనేవాడు దీన్ని పరిపాలిస్తాడు. హింస దీన్ని పరిపాలిస్తుంది. అందులోంచి బయటపడండి, అప్పుడు కంసుడు మరణిస్తాడు. దీనికి అధిష్టాన దేవత శ్రీకృష్ణుడు అవుతాడు. ఒక్కసారి శ్రీకృష్ణుడు మధురలో అడుగు పెడితే ఈ మధుర ఎక్కువ కాలం ఉండదట. మధుర అంటే ఇంద్రియములతో కూడిన పురం అని చెప్పాను కదా, త్రిగుణాలతో. ఈ పురాన్ని కొంతకాలం పోయాక విడిచిపెట్టి ఇంద్రియాతీతమైనటువంటి నగరాన్ని అందిస్తాడు, అదే ద్వారక. అందుకే కృష్ణుడు కూడా ఎక్కువ కాలం మధురలో లేడు. మొదట ఈ శరీరంలో అడుగుపెట్టి తర్వాత శరీరానికి అతీతమైన శాశ్వతమైన జ్ఞానాన్ని అందిస్తాడు, కైవల్యం ఇస్తాడు. ఆ కైవల్యమే ద్వారక. కైవల్యం ఎక్కువ కాలం భూమి మీద ఉండదు. అందుకే ద్వారకానగరం కృష్ణుడు ఉన్నంతకాలం ఉంది. కృష్ణుడి శరీరం విడిచిపెట్టాక సముద్రం పాలైపోయింది. ఇప్పుడు మనందరం కూడా సాధకులం. మన శరీరం అనే మధురానగరంలోకి కృష్ణుడిని ఆహ్వానించి మధురాధిపతే అఖిలం మధురం అంటూ స్తోత్రం చేసి క్రమక్రమంగా ఈ శరీరములో ఉన్న సమస్తమైన కోరికలను ఆ కృష్ణుడి యందు సంపూర్ణంగా అంకితం చేస్తే ఆయన నివసించే ద్వారకానగర పవిత్ర ప్రదేశంగా ఈ శరీరం మారిపోతుంది. ద్వారకగా శరీరం మారిస్తే ద్వారక అంటే ఏమిటి? 9 ద్వారములతో కూడినది. ఏమేంటా 9 ద్వారాలు? ముక్కురంధ్రాలు 2, కళ్ళు 2, చెవులు 2, 6, నోరు 7, మలమూత్ర ద్వారాలు 2, అంటే వెరసి 9. ఈ 9 ద్వారములు కలిగి ఉన్నది గనక ద్వారక అన్నారు. ఈ ద్వారకలోకి పరమాత్మ ఎప్పుడైతే కొత్తగా అడుగుపెట్టాడో ఇకప్పుడు ఈ 9 ద్వారాలు కూడా సంపూర్ణంగా కృష్ణుడే లోపలికి వచ్చిపోయేలా చేసుకుంటాయట. మిగతా కోరికలు లోపలికి వచ్చిపోవు. కేవలం పరమాత్ముడే వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. సంపూర్ణంగా పరమాత్మ శరణాగతి పొందాక ఇంకా వాడికి పునర్జన్మ ఉండదు. ఆనందం అనే సముద్రంలో కలిసిపోతుంది. క్షీరసాగరంలో ఉన్న వైకుంఠానికి బట్టుపత్తడు. ఇక్కడ సముద్రంలో కలిసామంటే అక్కడ సముద్రంలో గడతామని అర్థం. అందుకే ద్వారకర్ ఇక్కడ ముంచెత్తి మరీ ఇందులో ఉన్న వాళ్ళందరినీ తన దగ్గరికి పట్టుకుపోయాడు ఆయన. అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మధురానగరంలోకి అడుగుపెట్టి మొదట మూటలివ్వనన్నటువంటి రజకుణ్ణి శిక్షించి, ఆ తర్వాత నేత పనివాణ్ణి అనుగ్రహించి, ఆపై సుధాముడనే మాలాకారుడికి నీ పాదకమల సేవ, నీ పాదార్చకులతో నెయ్యము, నితాంతాపార భూతదయ, తాపసమందార నాకు దయచేయగదని కోరితే అవిచ్చి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు. ఇప్పటివరకు బట్టలు బాగున్నాయి, దండలున్నాయి, అలంకారం కూడా చాలా బాగున్నది. ఇంకా ఏదో కొంచెం లోపం ఉందట. పరమాత్మునికి చాలా కావాలి, 16 ఉపచారాలు కావాలి. ఆ 16 ఉపచారాల్లో ఒకటి ఏమిటంటే వస్త్రయుగ్మం, అది ఉన్నది. సరే, ఎలాగో పుష్పం అది ఇచ్చారు కొంతమంది. అలంకార ప్రియుడు కనుక ఆభరణము ఇచ్చాడు మరొక ఆయన. ఇవన్నీ ఎన్నున్నా శ్రీకృష్ణుడిని తొందరగా ప్రసన్నం చేయాలంటే ఒక శ్రీకృష్ణుడినే కదట. మనకు పుణ్యం రావాలంటే ఇవ్వవలసింది ఒకటి ఉన్నది, పుణ్యో గంధః. మంత్రశాస్త్రం ఏం చెబుతున్నది? నీలో పాపం ఉన్నంత వరకు, నీలో దోషం ఉన్నంత వరకు సంపూర్ణంగా పరమాత్మ అనుగ్రహం పొందలేవు. ఆయన అనుగ్రహం పొందాలంటే ముందు నువ్వు పుణ్యాత్ముడు ఇవ్వాలి. పుణ్యం ఎలా వస్తుంది అంటే ఉపచారములలో గంధం ఇవ్వగానే గంధం సమర్పయామి అని కొంచెం గంధం ఆయనకి రాస్తే అప్పుడు మనకున్న పాపము తొలగి పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తే అప్పుడు ఆయన మన శరీరంలో ఉంటాడు. గంధం అంటే కూడా కష్టపడి అరగదీసిన గంధం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయట తెచ్చుకున్నటువంటి పొడుల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎంతో కొంత పుణ్యం ఉంటుంది, లేకపోవడం కాదు. అయితే ఆ పొడి కూడా బయటవాడు కూడా కష్టపడి అరగదీసిస్తే పర్వాలేదు. కొన్ని ఈ మధ్యకాలంలో నిజంగా గంధాన్ని కష్టపడి అరగదీసి దాన్ని కొన్ని ప్రక్రియలతో పొడిగా మార్చి అప్పుడు డబ్బాల్లో అమ్ముతున్నారు. అలాంటివైతే అది శారీరకంగా కష్టపడి అరగదీసినవైతే ఎప్పుడూ ఫలితం ఇస్తాయట. అలా కాకుండా కృత్రిమంగా తయారు చేస్తున్నారు చూసారా, పెర్ఫ్యూమ్స్ అనే పేరుతోటి భగవంతుడికి మధ్యన ఆయనకు కూడా కొడుతున్నారు డియోడ్రెంట్లో కర్మ. అంటే కష్టపడి గంధం చెక్క నుంచి తయారు చేసినవి కాకుండా ఈ కెమికల్స్తో రసాయన పదార్థాలతో ఇస్తే రసాయనిక చర్య వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గంధం అంటే గంధపు చెక్క నుంచి తీసిన పొడి మాత్రమే వాడడానికి ప్రయత్నించాలి. అలా అమ్మేటటువంటి డబ్బా పొడులు మాత్రమే స్వీకరించండి. ఈ గంధమును నీళ్లలో కలిపి పరమాత్మ శరీరం మీద పూసిన తక్షణం మనకున్న ఆవరణ దోషం, ఆనాటి వరకు మన మనస్సులో ఉన్న కాలుష్యం, పాపం పోయి తీరుతుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, పరమాత్ముడు స్వయంగా పార్వతీదేవితో చెప్పాడు. అందుకే కృష్ణుడు కూడా భగవద్గీతలో పుణ్యోగంధ అని సుస్పష్టంగా చెప్పాడు. పుణ్యం కావాలంటే తప్పక మనం గంధం ఇవ్వాలి. అసలు గంధం అంటేనే పుణ్యప్రసాదము. ఉపచారములలో ఒక్కొక్క ఉపచారమునకు ఒక్కొక్క ఫలితం ఉన్నది. ఇప్పుడు ఆ గంధం ఆయన శరీరం మీద లేదు. వెంటనే ఆయన గంధం కోసం అటు ఇటు చూశాడు. పొట్టిగా ఇలా గూని వచ్చి నడ్డంతా వంగిపోయి వీపు మీద ఇంత మూటం వస్తున్నట్టుగా గూని వచ్చింది ఒక ఆవిడికి. ఈ పైన కొంతమందికి ఎందుకో కానీ చర్మం పెరిగిపోయి, గడ్డలు పెరిగిపోయి పాపం శరీరం వంగిపోతుంది. వాళ్ళని సంస్కృతంలో కుబ్జ అంటారు. మనకి రామాయణంలో మందరం ఉన్నది, ఆ మందరది ఒక విధానం. ఇప్పుడు వచ్చే ఆవిడ కూడా గూని ఆవిడే, ఈవిడ కుబ్జయే, మందర లాంటిదే. కానీ ఈవిడ బుద్ధికి ఆవిడ బుద్ధికి చాలా తేడా ఉందనుకోండి. ఆవిడ ఒక కారణ జన్మురాలు, ఈవిడ ఒక కారణ జన్మురాలు. ఈవిడ కుబ్జ అని పేరు కలిగిన ఆవిడ కొంతమంది చెలికత్తెల్ని వెంట పెట్టుకుని రకరకాల గంధములు, సుగంధ ద్రవ్యాలు, పరిమళములు ఉన్నటువంటి గిన్నెలు పెట్టి నిండా పెట్టుకుని బయలుదేరింది. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కంసునికి ఇస్తుంది ఆవిడ. కంసుడికి సువాసనలు ఇచ్చేటటువంటి ద్రవ్యాలంటే ఇష్టం. పూర్వం శరీరం అంతా చందనం పూసుకునేవారంతా, రకరకాల చందనాలు. అసలు చందనం పూసుకోకుండా సభలోకి వెళ్ళేవారు కాదు. మన శరీరం నుంచి సువాసన రావాలని శాస్త్రం. ఇలాంటి సభల్లో కూర్చునే ముందు శరీరమునకు గంధం పూసుకుని వెళ్ళాలి. అలా వెళ్లకుండా సభలోకి వెడితే వాడు సదస్యులకి పనికిరాడని శాస్త్రం. స్వయముగా బృహస్పతి ఏమన్నాడు తెలుసా, ఎప్పుడైనా సభల్లోకి వెళ్లే ముందు మీ శరీరము నుంచి దుర్వాసన వస్తుందో లేదో చూసుకోండి. చెమట కంపుతో, పరమ చండాలపు వాసనతోటి మీరు వెళ్ళి కూర్చుంటే మీ పక్కవాడి ముక్కు పుటాలు పగిలిపోయి వాడు పురాణం వినలేడు. అసలు సామాజిక స్పృహ కావాలండి, అది గుర్తుపెట్టుకోండి. మనం మన కోసం కాదు స్నానం చేయడం, మన కోసం కాదు సుగంధం పూసుకోవడం, పక్క వాళ్ళ కోసం. ఒక ఆయన అన్నాడు, నాకు ఏ కోరిక లేదండి, చెమటతో ఉంటే నాకేమండి కొంపేములుగుతుందండి, నాకు శరీరభ్రాంతి లేదన్నాడు. నీకు లేదు, నీ పక్క వాళ్ళకు ఉంది. నీకు శరీరభ్రాంతి లేదు, నువ్వు తపస్సు చేసుకో, అడవికి వెళ్ళి. సన్యాసుల నియమాలు వేరు, కానీ సదస్సు అని ఒకటి ఉన్నది. సభలో కూర్చున్నప్పుడు తప్పక పక్క వాళ్ళకి మన శరీరం ఆహ్లాదంగా ఉండాలట. నోరు, ముక్కులు, కళ్ళు, చెవులు ముందు వీటిని శుభ్రం చేసుకుని సభలోకి రావాలని చెప్పారు. నోరు దుర్వాసన వస్తూ ఉంటే పక్కవాడికేసి మూతిలో పెట్టి బాగున్నారా అన్నాడా, వాడు చచ్చిపోతాడు ఆ ముక్కుల్లోంచి వచ్చే ఆ వాసన భరించలేక. అందుకని శుభ్రముగా దంత ప్రక్షాళన చేసుకుని ఎక్కడైనా సభల్లోకి వెళ్ళేటప్పుడు ముక్కులు చెవులు మొదలైనటువంటి వాటిలో ముఖ్యంగా కళ్ళలో పుసికలు ఉండకూడదు అన్నాడండి. అసలు ఏమి రాశారు మహానుభావులు, బృహస్పతి లాంటి వాళ్ళు మానవ జీవితం కోసం రాశారు వాళ్ళు. కొంతమంది కళ్ళల్లో చాలా నీళ్లు తాగుతూ పుసిగులతో అసహ్యంగా పెదవులకు ఏవో అంటించుకుని వచ్చి కూర్చుంటారు. వాళ్ళు అవధూతలుగా ఉండి బయటికి వెళ్ళాలి తప్ప ప్రజల మధ్యలో కూర్చోకూడదట, సదస్సులో కూర్చోకూడదట, వేదపారాయణం జరుగుతూ ఉంటే దేవాలయాల్లోకి అలా రాకూడదట. ఇంతెందుకు అపానవాయువు విడిచిపెట్టి కూడా వరాహస్వామి దర్శనానికి వెడితే ఎంత ప్రమాదమో వరాహ పురాణంలో చెప్పాడు. కాబట్టి ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి మనం, మన కోసం కాదు లోకశ్రేయస్సు కోసం. అందుకని సుగంధ ద్రవ్యాలు పూసుకుని సువాసనతో ఉన్న శరీరంతో వెళ్ళాలి. వెళ్లే ముందు మన శరీరం ఎలా ఉందో మనకి తెలియకపోతే కొంతమందికి వాళ్ళ కంపు వాళ్ళకి ఇంపని వాళ్ళ చెమట వాడికి తెలియదు. అందుకని ఇంట్లో వాళ్ళని అడగాలట. అందుకని పూర్వకాలంలో మాంధాత కొడుకు ముచ్చుకుందుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి నా శరీరం నుంచి సువాసన వస్తుందా చెమట వాసన వస్తుందా అని అడిగేవాట. బాగుందండి అంటే అప్పుడు ఆయన సభలోకి వెళ్ళేవాటండి. అది భార్యకి మాత్రమే బాగా తెలుస్తుంది ఈ కంపు. అందుకని భార్య దగ్గరికి వెళ్ళి నా శరీరం ఎలా ఉన్నది, నేను సభకి వెళ్ళడానికి పనికొస్తానా అని అడిగేవాట. అప్పుడు ఆవిడ ఊ అంటే అప్పుడు ఆయన సభకి వెళ్ళేవాడు. కాబట్టి ఈ వేపు వాళ్ళందరూ భార్యను అడిగి రావాలి, ఈ వేపు వాళ్ళు భర్తను అడిగి రావాలన్నమాట. ఏమండో నేను సభకి వెడితే నా పక్క ఆవిడ నా పక్కన కూర్చోగలదా అని నేను చెప్పలేదు. ఇదంతా బృహస్పతి చెప్పిన వాటిని చెబుతున్నాను. అసలు మేము చెప్పే ధర్మాలన్నీ కూడా మహాత్ములు ఎప్పుడో చెప్పారు, వాటిని బాగా కంఠస్థం చేసుకుని మీకు తేట తెలుగులో అందిస్తున్నాం. అందుకని ఏమిటంటే ఇప్పుడు కంసుడు కూడా శాస్త్రం చదువుకున్నవాడు కనుక ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు పూసుకునేవాడు అనమాట. వాడికి కుబ్జ తయారు చేసిన సుగంధములంటే చాలా ఇష్టం. ఆవిడ అంత బాగా తయారు చేస్తుంది. కొంతమంది సుగంధ ద్రవ్యాలు తయారు చేయటంలో కూడా ఆరితేరిన వాళ్ళు ఉంటారు. అది గాఢమైన వాసన రాకూడదు, అలాగని సువాసన ఎంతలో ఉండాలో అంత ఉండాలి, అసలు లేకుండానూ ఉండకూడదు. అటువంటి పరిమళ ద్రవ్యములు రకరకాల పదార్థములు కలిపి తయారు చేసేది ఆవిడ. సంపంగి రేకులు, గులాబీ రేకులు, పాటలీ పుష్పాల యొక్క రేకులు, గంధపు చెక్కలు, ఇంకా పచ్చకర్పూర పరిటిలో ఉన్నటువంటివి ఇవన్నీ కలిపి రంగరించి ఎన్నో రకాలైన వాసనలు వచ్చేటటువంటి సుగంధములు తయారు చేసి ఇవి కంసుడికి ఇచ్చేది ఆవిడ. ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకుని చెలికత్తెలతో కంసుడి ఇంటికి బయలుదేరింది. కృష్ణుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. సుందరి అన్నాడు. ఆవిడకు ఒళ్ళు మండిపోయింది. గూనితో అసహ్యంగా ఉంది. ముఖం కాస్త పర్వాలేదు కానీ మిగతా శరీరం చూస్తే మూడు వంకర్లు ఉన్నాయట ఆవిడకి. చేతులు, కాళ్ళు, నడుము మూడు వంగిపోయి త్రివక్ర అని పిలువబడుతున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి సుందరి అంటే ఏమైపోతుందండి, భూమికి జానుడు ఉన్న పొట్టాడి దగ్గరికి వెళ్ళి ఆహా నువ్వు ఆరు అడుగులు అందగాడు అంటే వాడికి మండదా, అంటే నన్ను పొట్టివాడా అని ఆక్షేపిస్తున్నావా అంటట. కాబట్టి సహజంగా ఏ వ్యక్తినైనా అందంగా లేనివాడిని అందగాడు అన్నామంటే తప్పక వాడి ఉద్దేశం ఏంటంటే వీడు నన్ను హాస్యం పట్టిస్తున్నాడు, వేళాకోళం వాడుతున్నాడు, ఎవడరా నన్ను కూడా హాస్యం పట్టిస్తున్నాడు అని ఆవిడ చురుకుగా కోపంగా ఇలా తల పైకెత్తి చూసింది. ఆ వంగిపోయి ఉన్నవాడు తల ఇలా పైకెత్తి చూసింది. ఆవిడ కోపం అంతా చల్లారిపోయిందిట. ఎందుకో తెలుసా, అన్నవాడు అంత అతిలోక సుందరుడు గనక. కృష్ణుడి ముఖం చూస్తే ఎంతటి వాడైనా ఆ క్షణమే క్రోధావేశాలు మరిచిపోయి సంపూర్ణ శరణాగతి పొందుతాడు. అంత అపూర్వమైన ఆకర్షణతో కూడిన ముఖం అది. వెంటనే ఆవిడ కోపం చల్లారిపోయి ఏమందో తెలుసా, చక్కనివాడవౌదు సరసంబుల నొంపకుము ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి చారు శరీర త్రివక్రయండ్రు నేనెక్కము కంసుదాసిని వినిర్మల లేపన విద్యదాన నన్మికిలి రాజు మెచ్చు తగమీరు విలేపనముల్ ధరింపరే. నువ్వు చాలా అందగాడివి సందేహం లేదు, నువ్వు అందగాడివి గనక మాలాంటి వాళ్ళని హాస్యం పట్టిస్తావా, సరసాలాడి బాధ పెడతావా నాయన, అయినా అందరికీ అందం రమ్మంటే వస్తుందా, ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల పద్మాకర్ గారు లాంటి వాళ్ళు అందంగా పుట్టచ్చు, అందరూ అందంగా పుడతావా, అందుకని ఎల్లవారికి చక్కదనం పూలు ఎక్కడి అది, అందరికీ అందం ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ పూర్వపూర్వ కర్మ చక్కగా అందరూ ఉండరు. చారు శరీర అంటే మళ్ళీ ఆవిడ ఈసారి నిజంగా ప్రేమతోటే అంది. ఓ అందగాడా, నేను నా పూర్వజన్మ దుష్కృతం వల్ల ఇలా పుట్టాను, ఇదిగో మూడు వంకర్లు, చేతులు వంగి ఉన్నాయి, కాళ్ళు పొట్టిగా వంగిపోయాయి, ఇంకా వీపు చెప్పేక్కర్లా, ఏకంగా బట్టల మూట మోసినట్టుగా వీపు మీద ఇంత మూట మోస్తున్నాను. పైకి లేచిపోయి కంతి నా శరీరాన్ని వంచేసింది. త్రివక్ర ఎండ్రు, నాకు మూడు వంకరలు ఉండడం వల్ల అందరూ త్రివక్ర అని తెగ తిడతారు, వేళాకోళం పడతారు. అలాగే నువ్వు కూడా సుందరి అని నువ్వు వేళాకోళం చేస్తున్నావేమో అనుకున్నాను. కానీ నీకు నిజంగా నా మీద అభిమానంతో ఇలా పలకరించినట్టుగా నాకు అనిపిస్తున్నది. నేను నిజం చెబుతున్నాను, కంసుడి దాసిని, చక్కగా లేపనములు తయారు చేస్తాను. నేను తయారు చేసే పరిమళ ద్రవ్యాలంటే మా రాజుగారికి ఎంతో ఇష్టం. ఆయన ఎప్పుడు ఒంటిగవే పూసుకుంటాడు. సభలోకి వెళ్ళాడంటే నేను తయారు చేసిన సుగంధ ద్రవ్యములు పూసుకోకుండా ఆయన కదలడు. అంత బాగా సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తాను. ఇక నువ్వు నా దగ్గరకు వచ్చి సుందరి అన్నావు కదా, ఆ మూడక్షరాలతో నన్ను మైమరిచేలా చేసావు. కాబట్టి కంసుడి కోసం తయారు చేసి పట్టుకుపోతున్న ఈ పరిమళ ద్రవ్యాలు నీకు ఇస్తాను, నువ్వు రాసేసుకో. ఆ మహారాజు, వాడికి ఎంత రాసినా దరిద్రపు కంపేది, వాడికేముంది దీనివల్ల ఉపయోగం? నిజం చెప్పాలంటే ఆవిడ అన్నమాట ఎవడు తెలుసా, బండరాయికి ఎంత చందనం పూసినా ఉపయోగం లేదు. ప్రభు, నీవు ధరించావంటే చందనానికి కూడా విలువ వస్తుంది. ఏది నీకు ఇవ్వడం కాదు, నా చేత్తో నీ పుయ్యని అని పాప ఆ పొట్టి చేతులతో వంకర టింకర చేతులతోటి సుగంధ ద్రవ్యం పూసుకుని ఆయన చేతి దగ్గర నుంచి, చేతి వేళ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి కాలి వేళ దాకా రాసింది. కొంత తీసి వక్షస్థలం మీద రాసింది, వీపు మీద రాసింది. ఇవ్వడం కాదట, తానే ఏదో కాస్తో కోస్తో పనిచేస్తున్న వంకర టింకర చేతులతో పూర్తిగా ఆయన శరీరం అంతా చందనం పూసింది. అప్పుడు ఆయన చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. ఇప్పుడు పూర్తిగా చందనము చేత చర్చిత పూయబడిన, చందనము పూయబడిన నీల కళేబరుడు, నల్లని శరీరం కలిగిన వాడు అయ్యాడు. పీత వసనం, పట్టు వస్త్రం అది ఎలాంటిది, పీత అంటే పసుపు, పసుపు రంగులో ఉన్న బట్ట కట్టుకున్నాడు ఆయన. వనమాలి, ఎంత పూర్వం దండ వేసుకుని ఉన్నాడు ఆయన. ఈ విధంగా సంపూర్ణమైన అలంకారముతో చందన చర్చిత నీలకళేవరుడు అవ్వగానే ఆయన సంతోషపడ్డాడు. బలరాముడికి కూడా పూసింది ఆవిడ. తక్కిన చెలికెత్తులు గోపాలకులందరికీ పూసుకోండి అని డబ్బాలు ఇచ్చారు. అందరికీ పూయకూడదు, కృష్ణుడంటే వేరు, ఆయన జగద్గురుడు, ఆయనకి పూసాం కదా అని అందరికీ పూస్తారా? అందుకని తక్కిన వాళ్ళు పూసుకోమంటే వాళ్ళును కృష్ణుడికి కాబట్టి అలా పూశారు. మాకెందుకు పూస్తారు? ఒకసారి నాతో పాటు ఒక ఆయన ఉపన్యాసానికి వచ్చాడండి, గురువు గారికి కాబట్టి వాటర్ బాటిల్ పెట్టారు, మాకేముంది పంపు దగ్గరికి వెళ్ళి తాగాలన్నాడు ఆయన. మరి ఏం చేస్తాం, అందరికీ వాటర్ బాటిల్స్ ఎక్కడ సప్లై చేస్తారు? మీరందరూ మీ పంపు నీళ్ళు మీరే తాగాలి, తప్పదు. ఎవడో ఒకడికే యోగం పడుతుంది. ఆ యోగం పట్టడానికి కనుక అతను ఏ సాధన ఉందో మనకేం తెలుసు. ఒక వ్యక్తికి ఒక గొప్ప యోగం పట్టింది అని ఆ యోగానికి మనం సంతోషించాలి తప్ప ఏడవకూడదు. ఏడిస్తే ఈ పంపు నీళ్ళు కూడా రాకుండా బంద్ అయిపోతాయి. అందులో గుంటూరులో ఎప్పుడు నీళ్ళు వస్తున్నాయో తెలియట్లేదు. అందువల్ల ఎప్పుడు పక్కవాడి గురించి మాట వరసకు కూడా అసూయ పడరాదు అన్నారు. సరే, ఎందుకంటే పాపం వాళ్ళంతా కృష్ణుడికి దక్కింది, మనకు దక్కలేకపోయినా పర్వాలేదు, ఆయనకి దక్కితే చాలు అనుకున్నారు పిల్లలంతా. ఇప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అన్నగారికి వేసి పిల్లలకేసి చూసి సుందరి అన్నాడు కదండి ఆయన, అన్నమాట నిలబెట్టుకోవాలి. ఒక్కసారి ఆయన సుందరి అన్నాడంటే ఇంకా ఆయన నోటి నుంచి వచ్చిన ఏ మాట అయినా నిజమే. మహాత్ములు ఎప్పుడూ కూడా హరి తన నోటి వెంబడి ఒక మాట అన్నాడంటే ఆ మాట అయి తీరవలసిందే. ఈ హరినా ఆ హరినా ఇద్దరు అంతే, మాట అంటే మాట ఇంక తిరిగి ఉండదు అన్నమాట. అందువల్ల ఏం చేశాడు, ఇప్పుడు తన కాలి బొటన వేళ్ళు, కుడికాలి బొటన వేళ్లతో ఆవిడ కాలి బొటన వేళ్ళ మీద ఒక్క నొక్కు నొక్కి ఇలా గడ్డం కింద చేయి పెట్టి టిక్కని కొట్టేట పైకి. అలా కొట్టడంతో ఆవిడ శరీరం నిటారుగా అయిపోయింది, గూనిపోయింది, చేతి వంకర్లు పోయాయి, కాళ్ల వంకర్లు పోయాయి, పొడుగ్గా కృష్ణుడితో సమానంగా తయారైపోయింది. మహాసౌందర్యంతో, మామూలు సౌందర్యం కాదు, ఇంద్రుడి భార్య శచీదేవికున్నంత సౌందర్యం వచ్చిందన్నారు ఏకంగా. అది ఆయన. ఇప్పుడు మీకు అర్థమైందా, పాపం ఉన్నంత వరకు దౌర్భాగ్య రూపంతో ఉంది. మహాపాపం చేస్తే గూని వాళ్ళే పుడతారని, మూడు వంకర్లతో పుడతారని శాస్త్రం. ఇప్పుడు కృష్ణుడికి గంధం ఇచ్చింది, గంధం ఇస్తే లాభం ఏమిటన్నాను, పుణ్యం వస్తుంది. పుణ్యం రాగానే ముందు శరీరం బాగుపడింది, అందంగా తయారయ్యింది, దానితో పాటు ఆవిడ జాతకమే మారిపోయింది. కాబట్టి భగవంతునికి గంధం ఇచ్చిన వాడు ఎప్పటికైనా దివ్యమైన శరీరం పొందుతాడు, పవిత్ర శరీరం పొందుతాడని అంతరార్థం. ఇప్పటికిప్పుడు ముసలాళ్ళంతా హఠాత్తుగా పడుచోళ్ళు అవుతారని కదా. అక్కడ ఆవిడకి ఆ యోగం ఇచ్చాడు, అందరికీ అలా ఇవ్వడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఇస్తాడు. ఇప్పుడు 100 అశ్వమేధయాగములు చేస్తే ఇంద్ర పదవి వస్తుంది. 100 అశ్వమేధయాగాలు చేసిన ఇంకా చాలామంది ఉన్నారు, అందరికీ ఇంద్ర పదవి ఇవ్వడు. వాళ్ళకి వాళ్ళ యజ్ఞములకు తగినట్టుగా ఇంకేదన్నా మంచి పదవియో మంచి సన్నిధానమో ఇస్తాడనమాట. ప్రహ్లాదునికి ఒక రకమైన వరం ఇచ్చాడు, బలి చక్రవర్తికి ఆయన భక్తికి మెచ్చి మరొక వరం ఇచ్చాడు. పరమాత్ముడు వారు అదే పూజ చేసినా ఆ పూజలో ఉన్నటువంటి భేదములను బట్టి ఎవరి అర్హతలేవో గ్రహించి తగిన రీతిలో ఏదో ఒక రకంగా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించకుండా మాత్రం ఆయన ఊరుకోడు. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత పూజకి అంత ఫలితం. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఆవిడకి సైరంధ్రికి అపూర్వ సౌందర్యం ఇచ్చాడు. ఆ సౌందర్యం చూడగానే పక్క వాళ్ళందరూ చప్పట్లు, మీరు ఇందాక కొట్టారే అలాగే కొట్టారట, ఆనందం తట్టుకోలేక చెలికెత్తులు వాళ్ళు. ఎందుకు చప్పట్లు కొడుతున్నారో ఈవిడికి అర్థం కల. వంకర్లు అంటే సరే ఏదో శరీరం మార్చాడు అనుకుంటుంది ఆవిడ, కానీ ఆవిడ ముఖం చూస్తే మూర్చిపోతారు. అంత అందంగా ఉందనే విషయం ఆవిడకి ఎలా తెలిసింది? ఆవిడకి ఎందుకు అనుమానం వచ్చి వీళ్ళంతా నన్ను చూసి తెల్లబోతున్నారంటే నా రూపంలో మార్పు వచ్చింది అనుకుందిట. వెంటనే ఆవిడ సౌందర్యం ఆవిడకి అర్థమైందన్నారు. ఎలా అర్థమైందో చెప్పమంటారా? శ్రీకృష్ణుడి బొగ్గలు ఉన్నాయి, ఈ బొగ్గలు ఈ చెంపలు ఉన్నాయే అవి అద్దంలా ఉన్నాయట, అద్దంలాంటి చెక్కిలైంది. ఈ చెక్కిలిలో ఆవిడ రూపం చూసుకుందిటండో అయ్యి. వెంటనే ఆవిడకి ఆవిడే మూర్చిపోయింది. ఇదేమిటిది, ఈ చెక్కిళ్లలో ఇంత పూర్వం నా రూపం అసహ్యంగా కనపడింది, ఇప్పుడు కృష్ణుడు గడ్డం కింద చెయ్యి పెట్టి కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఒక్క నొక్కు నొక్కిలా పైకెత్తగానే నా రూపం వేరే రకంగా కనబడుతోంది అని అద్దం లాంటి కృష్ణుని యొక్క చెక్కిలిలో తన రూపమును తాను చూచుకుని ఇప్పుడు సంపూర్ణముగా సౌందర్యవతినయ్యాను, ఇది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం అని గ్రహించి వెంటనే కాళ్ళ మీద పడిపోయింది ఆవిడ. అందుకనే పూర్వం మన పెద్దలు ఏమన్నారు, ఈ చెక్కిళ్ళని అద్దంతో పోల్చారనమాట. నీ చక్కని చెక్కిళ్ళి అద్దానా నా రూపము నేనే చూశానని రాసిన వాళ్ళంతా దీనికి ఆపిగొట్టి రాసిన వాళ్ళే. ఈ విధంగా కృష్ణుడు చూసి వెంటనే ఏమన్నది, వెంచేయుము నా ఇంటికి పంచశరాకార యనుచు పైబడ్డి కొంగ ఆకర్షిను చితిగిచే సుందరి పంచాసుగా భగ్న హృదయ బాణ అగుచు అటన్. ప్రభు ఏదో హాస్యానికి సుందరీ అన్నావు అనుకున్నాను, కానీ నీ నోటి వెంబడి ఏ మాట వచ్చినా ఆ మాట నిజమవుతుందని అర్థమైంది. సత్యవాక్ అంటే నీదే. సత్యవాక్ ఎవరి దగ్గర ఉంటుంది? సర్వాంతర్యామి అయిన వాసుదేవుడి దగ్గరే సత్యవాక్ ఉంటుంది. అంటే ఆయన ఏమంటే అది అయి తీరుతుంది. కృష్ణుడి వాళ్ళ అమావాస్య అంటే అమావాస్య, పూర్ణిమ అంటే పూర్ణిమే, ఇంకా మళ్ళీ వేరే దానికి తిరుగులేదు. ఏమండి పంచాంగంలో రాసేవారండి, ఆ పంచాంగం ప్రకారం అయితే ఇవాళ పూర్ణిమ ఉందండి, మీరు అమావాస్య ఏమిటంటారు అనడానికి లేదట. శ్రీకృష్ణుడు చెప్పాడంటే ఇక అంతే. ఓసారి సహదేవుడు దుర్యోధనుడికి ముహూర్తం పెట్టాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు సహదేవుడి దగ్గరికి వచ్చాడు దుర్యోధనుడు, తెలుసిన మీకు. వచ్చి సహదేవుడు చాలా గొప్ప జ్యోతిష్కుడు, ఆయన ముహూర్తం పెట్టాడంటే తిరుగుండదు. అందుకని సహదేవుడి దగ్గరికి వచ్చి, సహదేవ రాబోయే కురుక్షేత్రంలో మిమ్మల్ని మేము చంపాలంటే, మిమ్మల్ని మేము జయించాలంటే దానికి మంచి ముహూర్తం కావాలి కదా, ఆ ముహూర్తం నువ్వే పెట్టు అంటే, వెంటనే సహదేవుడు ఏమన్నాడు, రేపు శ్రావణ మాసంలో అమావాస్య వస్తోంది, అమావాస్య నాడు కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ స్నానానంతరం బంగారం దానం చెయ్యి, అక్కడ సంకల్పం చెప్పుకో, అప్పుడు నీకు యుద్ధంలో విజయం వస్తుంది అన్నట్ట. దుర్యోధనుడు సంతోషపడిపోయి ఓ రూపాయి దక్షిణ కూడా ఇచ్చి వెళ్ళిపోయాడు. రూపాయి దక్షిణతో వీళ్ళని చంపాలనుకుంటాడనమాట. వెంటనే కృష్ణుడు పక్కనే ఉండి, నీకేమన్నా బుర్ర ఉందా సహజేవ అన్నట్ట. అదేమిటి బాబా అంత మాటనో, బుర్ర ఉంది కాబట్టి ఇక ముహూర్తం పెట్టానంటే, నేను అందుకే అడుగుతున్నాను ఆ ముహూర్తం ఎందుకు పెట్టావో తెలుసా, మమ్మల్ని చంపడానికి అన్నట్ట. మరి మిమ్మల్ని చంపడానికి నువ్వు ముహూర్తం పెట్టడం ఏమిటయ్యా? నేనేమో పొద్దునుంచి సాయంకాలం దాకా నా తపస్సు మానేసి మిమ్మల్ని ఎలా రక్షించాలని నేను చూస్తున్నానా, నువ్వేమో నువ్వు చావడానికి ముహూర్తం పెట్టావా అన్నట్ట. మరి ఏం చేయనండి, జ్యోతిష్కులకు అదో నియమం ఉంది, జ్యోతిష్కుల దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ కర్రతో నీ బుర్ర మీద పదలు కొడతాను, నీ బుర్ర పగలాలి, పగలడానికి ముహూర్తం పెట్టంటే ముహూర్తం పెట్టాల్సిందే, అది మా నియమం, అందుకే పెట్టానన్నట్ట. నయం వాడు అమావాస్య నాడు స్నానం చేసి కురుక్షేత్రంలో బంగారం దానం చేసి సంకల్పం చెప్పుకుని పాండవులు చంపాలి అనుకున్నాడా, ఇక తర్వాత మిమ్మల్ని నేను రక్షించలేను, ఆ ముహూర్తం అంత గట్టిది, ఇప్పుడు ఆ ముహూర్తాన్ని మార్చడం ఎలాగా అని కృష్ణుడు ఆలోచించి ఏం చేశాడు, అమావాస్యకు ముందు చతుర్దశి నాడు పాండవుల్ని వెంట పెట్టుకుపోయి కురుక్షేత్రం దగ్గర సమంత పంచకంలో అమాయాం తిథౌ అని వాళ్ళ చేత స్నానం చేయించి తాను స్నానం చేయించి వాళ్ళ చేత బంగారం దానం చేయించేశాట. దాంతో ఋషులంతా అమావాస్య రేపు అనుకున్నాం, కానీ కృష్ణుడు చతుర్దశి నాడు స్నానం చేస్తున్నాడు, బహుశా మనం కాలం లెక్క పెట్టడం తప్పు పెట్టామేమో, ఏ దృక్ సిద్ధాంతమో సూర్య సిద్ధాంతమో, మాయదారి సిద్ధాంతాలు బోల్డ్ ఉన్నాయండి జ్యోతిష్కుల్లో, ఒకళ్ళకొకళ్ళు పడదు, అందరూ గొప్పవాళ్ళే కాకపోతే పడదు, అలా ఏ సిద్ధాంతంలో ఏ రాద్ధాంతం వచ్చిందో అనుకుని ఆ రోజుల్లో ఛానల్స్ లేవు గనక అనవసరం తగాదాలు వెళ్లకుండా మా కృష్ణుడు ఇవాళ స్నానం చేశాడంటే ఇవాళ అమావాస్య అనుకుని ఈ ఋషులంతా పైనుంచి వచ్చేసి ఆయనతో పాటు స్నానం చేశారు. ఇప్పుడు ఋషులంతా వచ్చి స్నానం చేశారు, దేవతలు వచ్చారు, శ్రీకృష్ణుడేమో స్వయంగా స్నానం చేశాడు, పాండవులు స్నానం చేశాడు, దాంతో సూర్యుడికి చంద్రుడికి అనుమానం వచ్చింది. సూర్యుడు చంద్రుడు ఒకే వరుసలో ఉంటే దానికి అమావాస్య అని పేరు. అందుకని వాళ్ళిద్దరూ వచ్చి కృష్ణ రేపు కదా అమావాస్య అన్నారట వాళ్ళు కూడా ఇలా బుర్రలు కొక్కుని. అప్పుడు కృష్ణుడు అన్నాడు అమావాస్య అంటే ఏమిటన్నాడు, అమ అంటే కూడి ఉండుట, ఒకే చోట ఇద్దరు కలిసి ఉంటే దానికి అమావాస్య. ఎవరిద్దరు అంటే సూర్యచంద్రులు, మీ ఇద్దరు ఇప్పుడు ఎలా ఉన్నారన్నట్ట. కృష్ణుడు అడగడం కోసం సూర్యుడిటు చంద్రుడిటు వచ్చి నిలబడ్డారు. ఓహో మేమిద్దరం ఎదురెదురుగా వచ్చాం, ఇదే అమావాస్య, ఇప్పుడు సంకల్పం చెప్పు మళ్ళీ స్నానం చేయండి అన్నట్టు. అందరి అందరూ అమావాస్యను సంకల్పం చెప్పుకు స్నానం చేశారు. ఈ రహస్యం తెలియక దుర్యోధనుడు పాడ్యమినాడు స్నానం చేశాడు, మొత్తం పోయింది, క్షవరం అయిపోయింది వాడికి. ఇప్పుడు అర్థమైందా, పరమాత్ముడు తలుచుకుంటే కాలగతిని కూడా ఏమార్చి ముందుకు రప్పిస్తాడు. ఆయన అమావాస్య అంటే అమావాస్యే, ఆయన ఏం చెబితే అదే. అసలు సద్గురువులు చెప్పాక ఇంకా ప్రశ్నించకూడదని శాస్త్రం అండి. అందుకే ఒకవేళ నిజంగా పంచమి రేపు అనుకుందాం, కానీ ఇప్పుడు భారతీ తీర్థ ప్రభువులు వారు వచ్చారు, ఇవాళే పంచమి స్నానం చెయ్యి అంటే పంచాంగంలోనండి పంచమి నిన్న చెప్పారండి లేక ఇవాళ చెప్పారండి అని అడగకూడదట. ఆయన గురువు, గురువు నోటి వెంబడి వచ్చిన అపశబ్దం కూడా అది పవిత్ర శబ్దం మంత్రమే, ఇంకా దానికి తిరుగులేదు. వాడు చెప్పాడు, ఆయన నేను చెప్పినవన్నీ శాస్త్ర ప్రమాణాలతో చెబుతున్న మాటలు ఒకటి రెండు సార్లు చెబుతున్నాను వాడు. గురువు గారు చెబితే అపవిత్ర కార్యక్రమం కూడా పవిత్ర కార్యక్రమే అవుతుంది. ఇంతెందుకన్నాడండి, కుళ్ళిపోయిన పువ్వులు పట్టుకొచ్చి గురువుగారు చేతికిచ్చి కృష్ణుడి మీద వేయి అంటే మారు మాట్లాడకుండా వేశాడు శ్రీరాముడిని, అలా వేస్తే వాడికి మోక్షం ఇచ్చాడు. అదే గురువుగారు కుళ్ళిపోయిన తమలపాకులు ఇచ్చారు, కుళ్ళిపోయిన పువ్వులు ఇచ్చారు, ఇవి కృష్ణుడి మీద ఎలా వేస్తాం, మా గురువుగారికి బుర్ర తక్కువ అని పక్కన పారేసి కొత్త పువ్వులు తెచ్చుంటే వీడికి మోక్షం రాదట. గర్గ సంహితలో స్వయంగా గర్గాచార్యులు వారు శ్రీరాముడు అని ఒక గోపాలకుడి దగ్గరకు వచ్చారు. ఆ గోపాలకుడు కృష్ణ భక్తుడు, కృష్ణుడిని స్వయంగా పూజిస్తాడు. కృష్ణుడు ద్వారకానగరంలో కూర్చునుండగా సుధర్మా సభలో రోజూ పూజిస్తాడట. గురువుగారు ఈ శ్రీరాముడి యొక్క గురుభక్తి పరీక్షించడానికి ఒక రోజున వచ్చి కుళ్ళిపోయిన పువ్వుల దండిచ్చి ఇది కృష్ణుడి పాదాల మీద వెయ్యి అన్నాడు. మా గురువుగారు ఇచ్చారు ఆ పువ్వులు, ఏవైతే అవే గొప్పవి, గురుభక్తి చాలా గొప్పది, ఇది కృష్ణుడు మాకు నేర్పిన విద్య అనుకుని అవి కళ్ళకద్దుకుని కృష్ణుడి మెళ్ళలోనూ పాదాల మీద వేశాడు. కృష్ణుడు వాడికి శాశ్వతంగా గోలోకం ఇచ్చాడు. అప్పుడు పక్క వాళ్ళు అన్నారు, ఇదేమిటయ్యా ఇచ్చిన గురువుగారికి బుర్రలేదా లేక పుచ్చుకున్న వాడికి బుర్రలేదా, మోక్షం ఇచ్చిన నీకు బుర్రలేదా అంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు ఇప్పుడు మీకు బుర్రలేదన్నాడు. ఎందుకని, గురువాక్యంతు కర్తవ్యం, గురువాక్యం ఆయన నోటి నుంచి వచ్చింది, ఏమైనా సరే అది చెయ్యవలసిందే. బ్రహ్మాండ పురాణంలో ఉన్న కొన్ని శ్లోకాలు ఫోటోస్టాట్ తీసి నా పీఠంలో భక్తులకు ఇచ్చాను. అందులో బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామపారాయణ చేసే ముందు ఏమి చెయ్యాలో ఒక పేజీ పేజీ అంతా రాశారు. ఆ కాగితాలు కనుక వీలుంటే నా దగ్గర ఉంటే ఫోటోస్టాట్ తీసి మీకు అందే ఏర్పాటు చేయిస్తాను, లేదా పీఠం నుంచి తెప్పించి అయినా ఇస్తాను. అందులో మొత్తం అంతా గురువుగారు ఏం చెబితే ఆఖరికి నిషిద్ధమపి కర్తవ్యం, తినకూడని పదార్థం ఆయన పట్టుకొచ్చి ఇప్పుడు మాంసం తినమంటే కూడా తినేయాలట. అలాగని తినమండి ఆయన ఏమి అంటే, అత్యావశ్యక స్థితిలో పరీక్షిస్తే కూడా ఆయన ఇచ్చిన తీర్థం అంటే కళ్ళు కూడా అది తీర్థంతో సమానం. అటువంటి శక్తి ఒక్క గురువు దగ్గరే ఉంది. కాబట్టి గురువాక్యం ఎప్పుడు అది మారు మాట్లాడకుండా చెయ్యాలి. అటువంటి పరమాత్ముడు తన నోటి వెంబడి ఏదైనా అన్నాడంటే అది అయి తీరుతుందని తెలుసు కాబట్టి, దానికోసం పుణ్యం కావాలి కాబట్టి, ఆ పుణ్యము తాను ఆయనకి సమర్పించి గంధాదులిచ్చి ఆయన అనుగ్రహం పొంది పరమ సౌందర్యవతి అయిపోయింది ఇప్పుడు ఈ సైరంధ్రి. అందుకని వెంటనే ఆయన కొంగు గట్టిగా పట్టుకుంది, పట్టుకుని పైనున్న వస్త్రాన్ని పట్టుకుని, నా ఇంటికి రావయ్యా, ఓ పంచశరాకార, ఓ మన్మథాకార, నీవు ఈ శరీరాన్ని ప్రసాదించావు, నీ నోటితో హాస్యానికి అన్నావు అనుకున్నాను, నువ్వు అన్నదే శాస్త్రమని ఇప్పుడు నాకు అర్థమయ్యింది, నువ్వు సాక్షాత్ పరమాత్మవి, నీకు నా శరీరాన్ని సమర్పించి సేవ చేద్దామనుకుంటున్నాను, నువ్వు నా ఇంటికి రా అని లాగగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. బలరాముడికే చూసి, ఓ సుందరి, నీ సేవలు అందుకునే రోజు వస్తుంది, కానీ ప్రస్తుతం నేను కంసవధ కోసం ఇక్కడికి వచ్చాను. మామయ్య గారి పని పట్టిన క్రితం నేను ఏ పని చెయ్యను, ఎవరింటికి వెళ్ళను, ముందు నేను మేనమావ గండంతో పుట్టాను, ఆ గండం గడిచి లోకానికి వాడి వల్ల ఏ విధమైన గండం లేకుండా చేసి వాడికి ఇంత పిండం పెట్టించిన తర్వాత అప్పుడు నేను అందరికీ అండగా వాళ్ళ ఇళ్ళకు వస్తాను, ఈలోపు బ్రహ్మాండం పగలదు నువ్వు వెళ్ళిరా అన్నట్ట. ఆవిడ సంతోషపడిపోయి కృష్ణుడికి పదే పదే నమస్కరించి వెళ్ళిపోయింది. ఈ విధంగా
గంధం పుచ్చుకుని కుబ్జను అనుగ్రహించాడు. ఆ సైరంధ్రీ జాతి స్త్రీని మహాసుందరీమణిని చేశాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళారు. అక్కడ పెద్ద శాల ఉన్నది. ఆ శాల బయట ఇది కంసుని ధనుశాల, కంసుడి యొక్క విల్లు ఉంచబడే శాల అని రాయబడి ఉన్నది. అందరూ లోపలికి వెళ్ళి యజ్ఞం జరగబోతున్నది దానికి రేపు ఉదయం, అందుకని అందరూ ముందుగానే వెళ్ళి ఆహా అని ఆ ధనుస్సుకి నమస్కరిస్తున్నారు. ఆ ధనుస్సుని చాలా కాలం క్రితం శివుడు మెచ్చుకుని వీడి యొక్క పూజకి ఇచ్చాట. ఈశ్వరుడంతటి వాడి చేత పుచ్చుకున్న ధనుస్సు. ఆ ధనుస్సు 100 మంది మల్లులు ఎత్తితే తప్ప మాదిరిగా ఎత్తలేరు. అంత పెద్ద తాడి చెట్టులో పొడుగ్గా ఉన్న కొండలా ఉన్నటువంటి విల్లది. సురరాజు వింటికైవడి ఇంద్రుడి యొక్క విల్లులాగా, హరి యొక్క విల్లులాగా, హరుడి విల్లులాగా ఉన్నటువంటి ఆ విల్లుని అందరూ చూచి నమస్కరించి వెడుతున్నారు. ఇంతలో కృష్ణుడు అక్కడికి వచ్చాడు. కాపలవాళ్ళు, ఇదిగో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి విల్లు ముట్టుకోకండే, దూరం నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి, క్యూ అంటే క్యూఏ, దగ్గరికి వెళ్ళకూడదు అంటూనే ఉన్నారు. కానీ కృష్ణుడు దాని దగ్గరికి వెళ్ళి, మామయ్య గారి విల్లు కదా, ఆయన పిలవగా వచ్చాము, ఆ మాత్రం చూడద్దా అని అమాంతంగా దగ్గరికి వెళ్ళి, కరేణ వామేన సలీలముద్ధృతం సజ్జంచ కృత్వా నిమిషేణ పశ్యతాం నృణాం వికృష్య ప్రభభంజ మధ్యతో యథేక్షు దండం మదకర్యురుక్రమ. దీన్ని పోతన గారు తెలుగులో పద్యంగా రాశారు. బంధుల్మేళన వామహస్తమున చాపం వెత్తి మౌర్వీలతా సంధానం వనరింపుడు. బంధువులందరూ పక్కనున్న మిత్రులంతా, శభాష్ కృష్ణ, కొండంత విల్లిది, దీనిని కంసుడు తప్ప మాదిరివాడు ఎత్తలేడు, అటువంటి విల్లు ఎత్తుతున్నావా అని పొగుడుతూ ఉండగా ఎడంచెత్తు అవలీలగా ఎత్తాట. ఆ ఎత్తన ఎలా ఉందట, యథా ఇక్షుదండం మదకరి ఉరుక్రమ. మదకరి అంటే మదించిన ఏనుగు. ఓ పెద్ద ఏనుగు, మదించిన ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు చెరుకుగడ ఎత్తిందిట. చెరుకుగడని ఎత్తడం ఏనుగుకి ఏమైనా కష్టమా? మదపుటేనుగు చెరుకుగడనెత్తినంత తేలికగా శ్రీకృష్ణ పరమాత్ముడు భయంకరమైన కంసుని యొక్క విల్లుని ఎడమ చేత్తో తక్కున పట్టుకుని పైకెత్తి అల్లెతాడు గట్టిగా లాగి వంచి ఆ విల్లుని ఎక్కుపెట్టబోతూ ఉంటే తప్పనే శబ్దంతో, పెద్ద శబ్దంతో పెళ్ళుమని మధ్యకి విరిగిపోయింది. రామావతారంలో శివధనుర్భంగం చేశాడు. ఈ కృష్ణావతారంలో అదే శివుడి ద్వారా పొందినటువంటి కంసుని యొక్క విల్లు మళ్ళీ ఇక్కడ విరగ్గొట్టాడు. విల్లు అంటే భ్రూమధ్యం, దుష్టపు చూపు అని అర్థం. భగవంతుడికి కాని చూపుని దుష్టపు చూపు అంటారు. విల్లు విరగ్గొట్టుట అంటే మన చూపులు లోకంలో ఉన్న సుఖముల మీదకి మాత్రమే వెడుతూ ఉంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ సౌభాగ్యాలని, ఈ సంపదల్ని, వీటిని చూస్తూ, అందాలను చూస్తూ భగవంతుడిని మర్చిపోతే ఆ చూపుకి ధనుస్సు అని పేరు అన్నమాట. చాలామంది యొక్క చూపులు ఎప్పుడూ కూడా ఈ లౌకిక వస్తువుల మీదే ఉంటాయి. ఎవడన్నా మంచి లాల్చి వేసుకుంటే అబ్బాయి ఎంత బాగుందో లాల్చి అంటాడు, బాల్చి కొంటే బాల్చి అంటాడు. ఏదైనా వస్తువు మీద ముందు దృష్టి పడుతుంది. వస్తు దృష్టి మాత్రమే ఉండి ఇంకా పరమాత్ముని మీద దృష్టి లేకపోతే ఆ దృష్టికి ధనుస్సు అని పేరు. ఇప్పుడు భగవంతుడు ఈ ధనుస్సు నడుముకి విరగొట్టాడు అంటే మనకి లౌకిక దృష్టి కాదురా, ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన పరమాత్మ మీదే దృష్టి ఉంచండి అని చెప్పడం కోసం ధనుస్సు విరగొట్టాడు ఆయన. అందుకే అమ్మవారి దాన్ని ఏమంటామన్నమాట, ఆవిడ యొక్క భ్రూమధ్యములు ఉన్నాయే అవి మన్మధుని ధనుస్సుల్లో ఉంటాయట. అనగా అమ్మవారి మీద మాత్రమే దృష్టి పెట్టినటువంటి వాడికి పవిత్రమైన మధురమైన దృష్టి ఉండి లోకంలో ఉండేటటువంటి వ్యామోహములను చంపుకునేటటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు లోక వ్యామోహాన్ని చంపాడు ఆయన, అలా ధనుస్సు విరగొట్టేశాడు. ఈ లౌకిక దృష్టి ఉన్నంతకాలం ఆయన్ని సంపూర్ణంగా చూడలేం గనక. ఇంత ఎందుకండి, మొదట్లో కొంతమంది మహానుభావులైనటువంటి, ఉదాహరణకి చింతామణి అని ఒక ఆవిడ ఉన్నది, ఆవిడ చాలా గొప్ప భక్తురాలు. తర్వాత ఆవిడ ధర్మమానని భవానీ శంకరుడు అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి భ్రష్టుడయ్యాడు. బిల్వమంగళుడు అనేవాడు లీలాసుకుడు అనే పేరుతో కృష్ణకర్ణామృతం రాశాడు. కృష్ణకర్ణామృతం రాసిన ఆయన పేరు లీలాసుకుడు, ఈసుకుడు కాదు. లీలాసుకుడు అంటే అసలు ఆయన పేరు బిల్వమంగళుడు. ఆస్తంతా క్షౌరమయ్యాక కాశీ వెళ్ళి చింతామణిని గురువుగా భావించి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొంది ఆ తర్వాత అపూర్వ రీతిలో కృష్ణకర్ణామృతం రాశాడు. అందుకే ఆయన చింతామణిర్ జయతి సోమగిరిర్ గురుర్మే అని మొదటి శ్లోకంలోనే నాకు గురువైన చింతామణికి జయము కలుగుగాక అంటాడు. చింతామణి నాటకంలో ఉన్న చింతామణి సామాన్యురాలు అనుకుంటారేంటేమన్నా, మొదట్లో ఆవిడ వేశ్యగా ఎంతోమందిని దోచుకున్నా ఆ తర్వాత మహాయోగిని అయిపోయింది. కృష్ణుడు పిలిస్తే ఆవిడ కళ్ళ ముందు నృత్యం ఆడేవాడు. ఆవిడ వల్ల భ్రష్టుడైన భవానీ శంకరుడు లీలాసుకుడు అయ్యాడు తెలిసిన. ఆయన చరిత్రలో రాసుకున్న చూడండి శ్లోకం మొదట్లోనే, అందుకే మా గురువు గారు చింతామణి అని రాశాడు ఆయన. ఆయన ఏమన్నాడో తెలిసిన, వారి పిచ్చివాళ్ళల్లారా మీకేం తెలుసు, సాధనలో మొదటి రోజుల్లో నేను భగవంతుని విగ్రహమునకు అర్చన చేస్తున్నప్పుడు, పూతలు పూస్తున్నప్పుడు, దండలు వేస్తున్నప్పుడు పక్కనున్న చింతామణికి దండేస్తే ఎలా ఉండో అనుకునేవాడిని. కృష్ణుడికి దండేసేవట, కానీ చింతామణికి వేస్తే బాగుండేమో అంటే కృష్ణుడి మీద దృష్టి కంటే చింతామణి మీద దృష్టి చింత ఎక్కువగా ఉండేది ఆయనకి. ఎప్పుడైతే ఒక్కసారి ఈ దృష్టి పోయిందో, ధనుస్సు విరిగిపోయిందో, లౌకిక దృష్టి పోయిందో, ఇక అప్పటి నుంచి లోకంలో ఏ స్త్రీ మీద, ఏ పురుషుడి మీద, ఏ వస్తువు మీద, బంగారం మీద, ఇంకో దాని మీద వ్యామోహం పోయింది. ఇప్పుడు ఈ చరాచర జగత్తంతా కృష్ణమయంగా కనపడింది. అందుకే ఆయన ఎప్పుడు చూసినంతా కృష్ణమయం కృష్ణమయం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కృష్ణుడికే, ఆయనకి తప్ప మరొక దానికి నేను నా శరీరాన్ని, నా మనస్సుని, నా సంపదని, నా కవిత్వాన్ని వినియోగించను అన్నాడు. ఆయన చెప్పిన మాటలనే ఇప్పటికి కూడా తిరుపతిలో కొండ మీద రాస్తారు. తిరుపతిలో ఈ కొండ మీద పూసే పువ్వులన్నీ స్వామివారి సేవకే. ఇది నిజానికి రాసిన స్టేట్మెంట్ ఇచ్చిన మొట్టమొదటి మహాకవి లీలాసుకుడు అన్నమాట. ఎక్కడ ఈ లోకంలో ఎందుకర్రా ఈ వస్తువులు మీరు ధరిస్తారు, ఇవన్నీ ఆయనకి ఇవ్వండి అనేవాడు ఆయన. అంతటి భక్తుడయ్యాడు. అంటే ఎంత గొప్ప భక్తుడైనా మొదట్లో ఇవి మనకు ఉపయోగపడాలి అనుకుంటాడట. క్రమక్రమంగా జ్ఞానం పెరిగితే మనకెందుకు ఈ వస్తువులు సమస్తం పరమాత్మకే సమర్పణ చేద్దాం అనుకుంటారు. అందువల్ల సహజముగా ఈ లోక దృష్టి పోగొట్టేటటువంటి సాధనకి ధనుస్సుని విరగొట్టుట అని పేరు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఎడమ చేతితో ధనుస్సు ఎత్తి దాని పెళ్ళును రెండుగా విరగొట్టి అవతల పారేశాడు. దాంతో ఆ శబ్దం ఆకాశమంతా వ్యాపించి భూమండలం అంతా భేదించి పెద్ద శబ్దం పుట్టింది కదా. ఈ శబ్దం ఆ పక్కనున్న వాళ్ళ యొక్క మనస్సును ఎలాగో భేదించింది. ఎక్కడో సింహాసనం మీద కూర్చుని ఉన్న భోజరాజు కంసుని యొక్క హృదయం కూడా భేదించిందిట. భేదించన్ భోజ విపుని బింకంబదిప అన్నారు పోతన గారు. మంచి ధైర్యంతో ఉన్నాడు అప్పటిదాకా కంసుడు. ఏమిటా ధైర్యం, నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా కలిసి కృష్ణుడిని చంపుతారని. కానీ అప్పటికే తనకిష్టుడైనటువంటి రజకుడి యొక్క తలకై ఒక్క దెబ్బకి తెగ్గొట్టాడనగానే కొంత భయంతో ఉన్నాడు. ఈలోపు ధనుస్సు విరిగింది. ఆ పెళ్ళుమనే శబ్దంతో వాడు గుండెలు బేజారెత్తాయి. గుండెలా పట్టుకుని ఏమిట్రా అన్నట్ట. అప్పటికే వార్త ఆయన దాకా వచ్చేసింది. వరసగా చారులు ఉంటారు. ఆ చారులు ఇలా ఇలా అలా చెప్పుకుంటూ పోతారు. ఆ చెప్పిన మాటలన్నీ వాడి చెవిలో పడ్డాయి. ఏమిటేంటండి, మీ మేనల్లుళ్ళు ఇద్దరు వచ్చారు, ధనుస్యాలకు వెళ్ళారు, కొండంత విల్లుని కృష్ణుడు అవలీలగా ఎడంచెత్తో ఎత్తాడు, గట్టిగా వంచేసరికి విరిగిపోయింది అనగానే ఆ విల్లు వంచాడా, ఆ విల్లు ఎత్తి యుద్ధం చేయడానికి నేనే కష్టపడతానే, అటువంటిది అంత తేలిగ్గా ఎత్తాడా, 8 ఏళ్ల పిల్లాడేమిటి, విల్లు విరగొట్టడం ఏమిటి, అయిపోయింది నా బతుకు అని అప్పటికే వాడికి కొంచెం భయం పట్టుకుందిట. ఇంకా రాత్రి నిద్రపడితే ఒట్టు. శ్రీకృష్ణుడు వచ్చినప్పటి నుంచి ఆయన మనస్సు అంతా అశాంతిగానే ఉంది. ఇంక ఈ ధనుస్సు కూడా విరిగింది. ఆ శబ్దమే కొంచెం గుండెని కదిలించింది. అప్పటి నుంచి వాడు సరిగ్గా తిండి తినలేదు. మర్నాడు చచ్చిపోయేదాకా వాడు పడిన బాధ ఉందే, అంత నరకయాతన ఎవడు పడలేడు. ఈలోపు కృష్ణుడు విల్లు విరగొట్టాడనే కోపంతో అద్దిరా రాచవిల్లు విరిచాడు ఈ అర్భకుడు, వీడిని కొట్టండి, నరకండి, చంపండి అంటూ కంసుడి యొక్క అన్నము తిన్న మదముతో పలికేటటువంటి కంసుని భటులంతా కత్తులు కటార్లు పుచ్చుకుని కృష్ణుడి మీదకు వస్తూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు, రెండుగా విరిగిపోయిన ధనుస్సుల్లో ఒక ముక్క తాను పట్టుకుని రెండో ముక్క అన్నయ్యకిచ్చి ఈ ముక్కలతో ముక్కలు ముక్కలు చేసేద్దామన్నట్ట. వచ్చిన వాడిని వచ్చినట్టే ఈ కార్ముక ఖండహస్తులై విల్లు యొక్క ముక్కలు ఉచ్చుకుని రెండు అండం ఒక్కొక్కటి రాగానే డామని నెత్తిమీద ఒకటి కొట్టడం, కొబ్బరికాయలు పగలగొట్టమే, 1001 కొబ్బరికాయలు కొడతారే కొంతమంది. అలా మొత్తం భటుల యొక్క తలకాయలన్నీ పగలగొట్టుకుంటూ పోయారట. ఈ విధంగా వింటి ముక్కలతో కంసుని యొక్క భటుల యొక్క తలలు ముక్కలు చెక్కలు చేసి ఆ తర్వాత పిల్లలతో కలిసి ఆ ముక్కలు భుజం మీద పెట్టుకుని టీవీగా ముందుకెళ్ళారు. క్రమంగా చీకటి పడుతోంది. సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు. ఆ సూర్యభగవానుడు అస్తమిస్తూ ఉంటే చంద్రుడు రావాలి, సూర్యుడు అస్తమించాలి. సుందర సాయం సంధ్యా వందన విప్రార్ఘ్యతో యవజ్రహతోద్యన్మందేహాసుర రక్తస్యందము క్రియ కింపు సంపెసగే అపరదిశన్. ఒక్కసారి ఈ పద్యాన్ని ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటే అసలు ఇలాంటి పద్యాలు ఎలా రాయగలరు అనిపిస్తుంది. సంపూర్ణ సరస్వతీ కటాక్షం ఉంటే రాస్తారు. సాయంకాలం వేళ సూర్యభగవాను మందేహులు అని కొంతమంది రాక్షసులు పట్టుకుంటారు. వాళ్ళకి మందేహాసురులు, అసురుడు అంటే రాక్షసుడు, మందేహులు గనక వాళ్ళని మందేహ అసుర మందేహాసుర అంటారు. ఆకాశంలో సూర్యుడు ఎర్రబడే సమయంలో మందేహులనే రాక్షసులు సూర్యుడిని కప్పేస్తారు. అలా కప్పినప్పుడు ఏం చేయాలి, భూలోకంలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల భూలోకంలో ఉన్న గాలి అంతా కాలుష్యంతో నిండిపోతుంది. సూర్యుడి నుంచి అతి నీల లోహిత కిరణాలు అని ఉంటాయి, వాటిని ఆల్ట్రా వైలెట్ రేస్ అంటారు ఇంగ్లీష్లో. అవి భూమికి వచ్చి భూమిని నాశనం చేస్తాయి. వాటి వల్ల భూదేవి వేడెక్కిపోతుంది. భూమి మీద సకాలంలో వర్షాలు కురవు. కాబట్టి సూర్యుడిని రాక్షసులు ముట్టుకోవడం ద్వారా భూమి యొక్క వాతావరణం మారిపోతుంది. అందుకని ఏం చేయాలి, ఈ సంధ్యావందనం చేసేటటువంటి ఉపనయనమైన వాళ్ళంతా సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆచమనం చేసి సంధ్యావందనం మొదలెట్టి చేతుల్లోకి నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాలి. ఈ అర్ఘ్యజలం ఇక్కడ నేల మీద పడగానే అది వజ్రంలా మారిపోయి పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళి ఏం చేస్తుంది, నీరు అందరూ పోసే నీళ్లన్నీ కలిసి ముద్దవుతాయిట. నేను పోశాను, హరిగారు పోశారు, ఇంకొక ఆవిడ పోశారు, సత్యనారాయణ గారు పోశారు, అందరూ పోసే నీళ్లన్నీ కలిసి ఒక చోట చేరిపోయి ఇవన్నీ సెకండ్స్లో ఓ పెద్ద బలమైన ఆయుధంగా తయారయ్యి ఆకాశ మార్గానికి వెళ్ళి సూర్యభగవాను పట్టుకుంటున్న మందేహుల వీపు మీద ఒక్క దెబ్బ కొడతాయి. కొట్టగానే వాళ్ళ తలకాయలు పగిలి దూరంగా పడిపోతారు. వాళ్ళకి చావు ఉండదండో, వాళ్ళు దూరంగా పడిపోతారు. పడిపోగానే సూర్యుడు మళ్ళీ యథాప్రకారంగా వెడతాడు. అప్పుడు భూమి మీద సూర్యుడు యొక్క అతినీల లోహిత కిరణాలు పడకుండా భూమి ఆరోగ్య వాతావరణంతో సుఖంగా ఉంటుంది, మనల్ని అనుగ్రహిస్తుంది. మళ్ళీ పొద్దున్నే పట్టుకుంటారు వాళ్ళు, మళ్ళీ పొద్దున్న సంధ్యావందనం చేయాలి. అందుకే సంధ్యావందనం చేసేవారు సక్రమంగా సంధ్యావందనం చేస్తే ఇవాళ ఈ భూమికి ఈ వేడి ఈ కాలుష్యం ఉండదు. అలా జరగడం లేదు కాబట్టే ఇవాళ దేశంలో కొద్దిమందే సంధ్యావందనం చేస్తున్నారు గనక, కొద్దిమందే అర్ఘ్యప్రదానం చేస్తున్నారు గనక సూర్యభగవానుడి వల్ల మనకి సుఖం లేకుండా అయిపోయింది. అందువల్ల మనం లోకానికి దాంతోపాటు మనకి ఇటు పరమాత్మకి సేవ చేయాలనుకుంటే తప్పక వేళ తప్పకుండా సంధ్యావందనం చేయించండి. వేద పాఠశాలలు స్థాపించాలి, అందుకే వేద పాఠశాలలో పిల్లలు చదువుకోవాలి. ఈ పిల్లలందరూ వేళకి సాయం సంధ్యావందనం చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో. ఇదివరకు అంటే నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ పైన ఉన్నాను నేను, ఆ రూమ్ కింద పిల్లలు ఉండేవారు వేద పాఠశాల పిల్లలు. ఇప్పుడు వేరే చోటకి మార్చారు. నేను చూసేవాడిని 5-6 ఏళ్ల క్రితం మాట, అప్పట్లో ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు సరిగ్గా సాయంకాలం ఉదయం పూట టక్కున టైంకి లేచిపోయేవారు, సంధ్యావందనం చేసేవారు. 5-6, 10 మంది పిల్లలు ముచ్చటగా సంధ్యావందనం చేస్తుంటే శరీరం ఏదో తెలియని గగురుపాటుకు గురయ్యేది. ఆ పిల్లలు చేస్తున్న ఆ కాస్త సంధ్యావందనానికి అప్పట్లో వాతావరణం బాగుంది తెలిసిన మీకు, ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా వచ్చిందో ఆలోచించండి. మీరు పిల్లలు కొద్దిమంది చేస్తే మనం ఈ మాత్రం ఉన్నాం. ఇలా అందరం చేయడం మొదలుపెట్టామంటే ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం పేరుతోటి అర్ఘ్యప్రదానం చేయాలి. సీతాదేవి చేసింది, ఇప్పుడు చేయటం లేదు. అందరూ చెయ్యండి. సూర్యుడు అస్తమించే సమయానికి ఇక్కడ గుళ్ళో ఉన్నారనుకోండి, కాసి నీళ్లు తీసుకుని సూర్యభగవానుడి పేరు చెప్పి మీరు విడిచిపెట్టండి. అలాగే వందనం చేసే వాళ్ళందరూ చెయ్యండి. ఉపన్యాసానికి వచ్చే ముందు ఇక్కడ నీళ్లు విడిచిపెట్టే చాలట. ఎక్కడో చోట మీరు ఎక్కడుంటే అక్కడ ఉపన్యాసం వినాలి, తప్పదు. 6:20 అంటే 6:20 గురువుగారు వచ్చి అక్కడ నిలబడిపోతారు. కాబట్టి మీరు కూడా వచ్చి పాపం నిలబడుతున్నారు. ఎంత మంచి వాళ్ళు, ఈ చివరి నుంచి చివరిదాకా 6:20కి మీరు ఎంత బాగా టైంకి వచ్చేస్తున్నారో, మీకు శుభం కలుగ్గాక. ఇలా వచ్చేవాళ్ళు ఏం చేయాలి, 6 గంటలకి సంధ్యావందనం పేరుతో కాసిన నీళ్లు విడిచిపెట్టండి. ఈ నీళ్లు ఆ సూర్యభగవానుడిని రక్షిస్తాయి, అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఇంత ఈ పద్యంలో ఏం చెప్పారంటే, సుందర అంటే అందమైన సాయం సంధ్యావందన, సాయంకాలపు సంధ్యావందనము చేస్తున్న విప్ర బ్రాహ్మణుల యొక్క అర్ఘ్య అర్ఘ్యమునందున్న తోయ నీరు అంటే అర్ఘ్యము ఇలా ఇచ్చారు చేత్తోటి, చేత్తో ఇచ్చేదాన్ని అర్ఘ్యం అంటారు. అర్ఘ్యతోయము అంటే చేతితో విడిచిపెట్టే నీళ్లు. ఈ నీళ్లు వజ్రాయుధంగా మారి హతోద్యం మందేహాసుర మహావేగంగా వెళ్ళి సూర్యుడిని పట్టుకున్న మందేహాసురుల్ని చావగొట్టాయి, చంపలా చావగొట్టాయి. కొట్టగానే వాళ్ళు దూరంగా పడిపోయారు. ఆ పడిపోతున్నప్పుడు వాళ్ళ శరీరాలు పగిలి అందులోంచి ఏమొచ్చింది, రక్తం బయటకు వచ్చిందిట. అందుకని వజ్ర హతోద్యం మందేహాసుర రక్తస్యందము క్రియ, మందేహాసుర శరీరము నుండి వచ్చుతున్న రక్తపు మడుగు వలె కెంపు సొంపెసగిన